శివుని అనుగ్రహం ప్రసరిస్తేనే గంగకి మహత్వం, అది కోరుకుంటుంది తల్లి. అందుకే మనకు వచ్చిన గంగ శివ జటాజుటం నుంచి వచ్చిందంటే శివుణ్ణి అభిషేకం చేసి వచ్చింది అనమాట. అంటే మనం శివతీర్థాన్ని పుచ్చుకుంటున్నాం గంగా రూపంలో అని అర్థం. శివుడికి అభిషేకం అవ్వడం వల్లనే ఆ గంగ అంత దివ్యమైనది. కాబట్టి మహత్వంను ఇవ్వాలి. అంతేకాదు మరొకటి, నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ కనబడ్డావో ఇలాగ ఎప్పుడు నా ఒడ్డున ఉంటానంటే నేను ఇక్కడ ఉంటాను అన్నదాన్ని చూసారా. కించాన్యచ్చశ్రుణు స్వామిన్ వపుషా సుందరేణ తిష్టం త్వం మత్ సమీపే వై సగణ సాంబిక ప్రభో. నువ్వు అంబికా సహితుడవై గణసహితుడవై ఇక్కడుంటే నేను ఉంటాను అన్నట. ఎప్పుడైతే గంగ ఇలా అడిగిందో సరే అన్నాడు శివుడు, ఇక్కడే ఉంటాను అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ భూమండలంలో ఉన్న తీర్థదేవతలు, ఇక నదీ దేవతలు, ఋషులు, మునులు, స్వర్గాది లోకముల్లో ఉన్న దేవతలందరూ వచ్చేసారు ఇక్కడికి. వచ్చి శివునికి, దివ్య నది అవతరిస్తుంది కనుక ఆ నదికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి అంటున్నారట అక్కడ ఉన్నటువంటి దేవతలు ఇతర తీర్థములు, సింహరాసో యదాస్యాద్వై గురు సర్వసుహృత్తమ. సింహరాశిలో గురుడు గురుగ్రహం ప్రవేశించినప్పుడు మేమందరం వచ్చి నీలో కలుస్తాం అని చెప్పారట మిగిలిన తీర్థములు, నదులు, దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా. అలాగ ఏ గంగ వచ్చిందో ఆ గంగ సా గంగా గౌతమీ నామ్నా, ఆ గంగ గౌతముడి పేరున అవతరించిన గౌతమి అని. ఇది గౌతమీ నది ఆవిర్భావం. ఇక ఆ గంగ మాటకి కట్టుబడి, భక్తుడి యొక్క భక్తికి కట్టుబడి అక్కడ ఉండిపోయిన స్వామి పేరు లింగం త్రయంబక మీరితం. ఆ శివుడి పేరు త్రయంబకేశ్వర స్వామి అని చెప్పబడేటటువంటి వాడు. చూసారా, ఒక్క క్షేత్ర కథని కదిలిస్తే ఒకడు భక్తుడి జీవితం కదిలింది, ఆ జీవితంలోంచి ఒక తపస్సు కదిలింది, ఆ తపస్సు నుంచి మనకు బ్రతుకు కావలసిన పాఠాలు దొరికాయి. అది విశేషం అన్నమాట. అందుకే భగవంతుడి క్షేత్రం అంటే అర్థం భగవంతుడు తన కృపని వ్యక్తం చేసిన చోటు అని అర్థం అన్నమాట. తన లీల అంటే ఇదే, తన అనుగ్రహాన్ని వ్యక్తం చేసిన చోటు. కనుక భగవంతుడు ఎందుకు ఈ కథలు సృష్టించాడు, ఎందుకు ఈ లీలలు సృష్టించాడు అంటే తన దయ ఎంతటిదో మనకు చెప్పి మన హృదయానికి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని ఇచ్చి తన వైపు త్రిప్పుకునేలాగా చేసేటటువంటి కథలు ఇవన్నీ కూడా. ఇలాగ భగవంతుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడని రుజువు చేసిన వాడు భక్తులు. కనుక గౌతమాది మహాభక్తుల పాద స్మరణ ఉన్నదే అది మన పాపాన్ని పోగొడుతుంది. ఇలా అవతరించినటువంటి ఈ గౌతమి, ఆ అవతరణ ఎలా జరిగిందంటే ఆ శివ జటాజుటం నుంచి దుమికి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఔదుంబరస్య శాఖాయాస్తత్ర బాహో విస్తృత. అక్కడ ఉన్నటువంటి ఆ మేడి చెట్టు ఔదుంబర వృక్షం, అది జ్ఞానవృక్షం. దాని మూలంలోనే దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి ఆ మేడి చెట్టు కొమ్మలోంచి దూకు వచ్చిందిట. దూకు వచ్చి ఎక్కడైతే గౌతముడు ముందు గర్తము వలె తవ్వి ఉంచాడో అది దీనికి ప్రథమ స్థానం. అటు నుంచి చెప్పినది, నేను దుమికి ఇక్కడ నుంచి ఇంకా పల్లపు ప్రాంతానికి దిగుతాను, అక్కడ నేను నిలబడ్డానికి ఒక చోటు చేయి నువ్వు నీ పవిత్ర హస్తాలతో అంటే దర్భలు తీసుకుని ఒక ఆవృతం గీసేట ఆయన, అది కుశావర్తము అయింది. అక్కడికి వచ్చి దాని మీదుగా ప్రవహించి వెళ్ళింది గంగ, గౌతమి గంగ. ఇలా దిగుతూ ఉంటే గంగ వచ్చిందని చెప్పి పరిగెత్తుకొచ్చేట. ఎవరు ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా రాగానే గంగ అంతా ఒక్కసారి అంతర్ధానమైపోయింది. ఎందుకు ఇలాగా అంతర్ధానమైపోయావమ్మా అని మళ్ళీ ఏడిచాడు గౌతముడు. అప్పుడు చెప్తుంది, ఏతే దుష్టతమాశ్చైవ కృతఘ్నాః స్వామిద్రోహిణః జాల్మాః పాషండినశ్చైవ ద్రష్టుం వర్జ్యాస్త సర్వదా. అప్పుడు వీళ్ళు కృతఘ్నులు, ద్రోహచింత కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు పాషండులు. పాషండులు అంటే వేద బాహ్యులు అని. పాషండుల గురించి చాలా నిర్వచనాల శాస్త్రం చెప్పాయి. అవి ఏమిటంటే వేద సదాచారాన్ని అతిక్రమించినటువంటి వారు, తనకు విధింపబడ్డ ధర్మాన్ని అతిక్రమించేవారు, శివకేశవుల మధ్య భేదాన్ని చూసేవారు పాషండులు అని ధర్మశాస్త్రం చెప్తోంది. వీళ్ళు అటువంటి పాషండులు గనక వీళ్ళకు కనబడకుండా నేను అంతర్ధానమైపోతున్నాను అని చెప్పిందరు గౌతముడికి మాత్రమే నిలబడేటట్టు. అమ్మా అలాగైతే ఎలా తల్లి, నీ దయ కావాల్సమా, వీళ్ళు పుణ్యాత్ములను నేను చెప్తుంటాను ఉపాపత్మను అంటావేంటమ్మా అని. సరే నిన్ను ఇంత బాధ పెట్టారు కనుక వీళ్ళు కూడా ఈ బ్రహ్మగిరి చుట్టూ 101 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చి ఆరాధన చేస్తే పశ్చాత్తప్తులై నీ పాదాలు కడిగితే అప్పుడు నేను వస్తాను అదట. అప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రదక్షిణ చేసి వచ్చి గౌతముడి చరణాలు పట్టుకుంటే అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి దయామయుడైన మహర్షి వాళ్ళని క్షమించాడు. అప్పుడు కనబడింది
గౌతమి గంగ, అది ఆ తల్లి యొక్క దయ.
ఇలా వచ్చిన ఆ గంగ క్రమంగా ఈ గౌతముని ఆశ్రమ ప్రాంతం మీద వస్తూ ఉంటే, అమ్మా ఇక్కడ మాయను ఏదను మాయతోలాగా నీడలాగైనా గోహత్య జరిగింది, కనుక ప్రాంతం అంతా అశుద్ధమనే నా భావన. మాయ అయినా గోహత్య భావన మాత్రంగానైనా జరిగింది, అంటే భావన మాత్రంగా కూడా గోహత్య భరించలేరన్నమాట భారతీయులు, అది విశేషం. కనుక ఆ గోహత్య జరిగిన చోటు పునీతం కావాలంటే నువ్వు దాని మించి ప్రవహించుకు వెళ్ళాలమ్మా అని చెప్తే, ఆ గోవు పడిన చోటు నుంచి ప్రవహించి వచ్చిన ఆ గౌతమి గోదావరీదేవిగా ప్రఖ్యాతమై వచ్చింది అక్కడ నుంచి. ఆ తల్లి క్రమంగా విస్తరించి విస్తరించి నాసిక త్రయంబకం దగ్గర పుట్టి ఆ త్రయంబకేశ్వరుడి మూడు కనుల చలువ తనలో నింపుకుని వచ్చింది. అంతేకాదు అక్క ఒడ్డునే కాదు, ప్రతి చోట శివాలయాలే. ఆ తల్లి ప్రతి తీరంలో శివాలయాలే వెలసాయి. అందుకే మార్కండేయుడు, కోటిఫలి ఇలాంటి అనేకములైన తీర్థములు, శివాలయాలు, గంగ అక్కడ ఉత్తర దేశంలో, ఆ గంగే దక్షిణ దేశంలో గోదావరిగా ప్రవహిస్తున్నది. మన భాగ్యవశాత్తు తీరంలో ఉన్నాం మనమందరం కూడా. ఇలాంటి ఆ గోదావరి తీరం ఎంత దివ్యమైనది అంటే, అచ్చము అలాగే శివక్షేత్రములు కాశీ అవి అక్కడ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఈ తీరములో కూడా దివ్యములు ఎన్నో వెలిసాయి. కనుక నదులు, కొలనులు, ఈ జలస్వరూపము, దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వృక్షములు, ఈ కరుణ అంతటికి మూలం శివుడు. ఈ కరుణ అంతా ఆయన లీల, ఆ లీల ఆయనది. కనుక శివలీల అమృతమే, ఆ అమృతం ఇలా ప్రవహిస్తుంది. అందుకే ఎన్ని తీర్థములు అన్ని చోట్ల ప్రతి క్షేత్రము వద్ద నదుల వద్ద శివతీర్థములు శివక్షేత్రములే మనకు కనబడుతుంటాయి చిత్రంగా. ముఖ్యంగా మన కర్నూలు మొదలైన పరిసరాలు చూస్తే, మహానంది మొదలైనవి, అక్కడ అక్షయ జలములు అనేవి చాలా కనబడతాయి, స్పష్టమైన జలములు. వేసవిలో కూడా ఎండకుండా లోపల ఒక రూపాయి బిళ్ళ వేస్తే అది కూడా స్పష్టంగా కనబడేటంత. అవి కొన్ని ఎకరాల పంట పొలాలు పండిస్తాయి, ఇంత చూస్తే చిన్న మడుగులాగా ఉంటాయి. ఎక్కడ నుంచి వచ్చింది వీటికి శక్తి? ఆమె అన్నది కదా గంగ, నాకు నువ్వు మహత్వం ఇవ్వాలని. జలానికి కూడా మహత్వం ఇచ్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అష్టమూర్తి శంకరుడు. ఆయన దయతలిచి అనుగ్రహించి ఇంత చక్కగా విస్తృతంగా ప్రజల్ని అనుగ్రహించాడు. ఆయన దయ గౌతమీ నదీ రూపంలో ప్రకాశిస్తూ ఉంటే, ఆయనకి అభిన్నమై ఆయన తత్వమైన నారాయణుడు రామచంద్రమూర్తి అయి ఆ గౌతమీ తీరంలోనే విహరించాడు. భద్రాద్రి రాముడిగా మన పాదిట నెలకొని అనుగ్రహిస్తున్నాడు ఆ నారాయణుడు. ఇలాగా స్మరణ మాత్రం చేత పుణ్యాన్నిస్తున్నటువంటి ఆ గౌతమీదేవి, మాతశ్చ స్త్రూయతామే తన్ మహతాంగిరయేవచ, ఆ గిరిని పావనం చేసి ప్రవహించింది. ఈ విధంగా ఉపకారికి సైతం అపకారం తలపెట్టినటువంటి, పాపాత్ములకి సైతం ఉపకారం తలపెట్టినటువంటి వాడు మహోపకారి గౌతమ మహర్షి. ఆయన పేరు నిలబెట్టి గౌతమీ గంగాగా నిలిచింది గోదావరి.
అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అని. ఈ శ్లోకంలో ఎంత గొప్పగా గురువుగారు చెప్తున్నారంటే, సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక అధికుడి దగ్గరికి వెళ్ళి అతడి అనుగ్రహం పొందాలంటే నానాయాతన పడాలి మనం. కాస్త పలుకుబడిన వాడి దగ్గరికి వెళ్ళాలన్నా ముందు అతడి కోసం పడిగాపులు పడాలి గుమ్మాల దగ్గర, ఆ పడిగాపులు నానాయాతనలు. ఇంకా అతన్ని మెప్పించడానికి ముందు నుంచి ప్రిపరేషను రిహార్సలు చాలా చేసుకు వెళ్ళాలి వాడి దగ్గరికి. ఇంత కష్టపడితే అతడు ఇంటర్వ్యూ ఇస్తాడు, ఆ ఇవ్వడం పర్సనల్ ఇంటర్వ్యూవో లేదా పబ్లిక్ ఇంటర్వ్యూ, 10 మందిలో ఒకటిగా మాట్లాడతామో లేదా వ్యక్తిగతంగా ఇస్తాడో తెలియదు. ఆ ఇచ్చిన సమయం గడువు బాధ. ఇది లోకంలో ఒక మామూలుగా ఒక చిన్న పదవి చిన్న పలుకుబడి ఉన్నవాడి దగ్గర ఇంత కష్టం. కానీ లోకాన్నం తట్నీయలే పరమేశ్వరుడు ఉన్నాడే జగద్ అధికుడు ఆయన, ఆయన దగ్గర మరి ఎన్ని బాధలు పడాలి? ఒక మహా ఈశ్వరుడు అయినప్పుడు మహేశ్వరుడి దగ్గర ఎన్ని అవస్థలు పడాలి? కానీ పడక్కర్లేదుట, అది విశేషం ఇక్కడ. అంటే లోకాన్ని మెప్పించడం చాలా కష్టం, కానీ లోకేశ్వరుడిని మెప్పించడం అత్యంత సులభం అనమాట. అది ఇందులో చెప్తున్నారు గురువుగారు. ఎంత సులభం అంటే, సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అని. ఈ శ్లోకంలో ఎంత గొప్పగా గురువుగారు చెప్తున్నారంటే, సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక అధికుడి దగ్గరికి వెళ్ళి అతడి అనుగ్రహం పొందాలంటే నానాయాతన పడాలి మనం. కాస్త పలుకుబడిన వాడి దగ్గరికి వెళ్ళాలన్నా ముందు అతడి కోసం పడిగాపులు పడాలి గుమ్మాల దగ్గర. ఆ పడిగాపులు నానాయాతనలు. ఇంకా అతన్ని మెప్పించడానికి ముందు నుంచి ప్రిపరేషను రిహార్సలు చాలా చేసుకు వెళ్ళాలి వాడి దగ్గరికి. ఇంత కష్టపడితే అతడు ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ ఇవ్వడం పర్సనల్ ఇంటర్వ్యూవో లేదా పబ్లిక్ ఇంటర్వ్యూ, 10 మందిలో ఒకటిగా మాట్లాడతామో లేదా వ్యక్తిగతంగా ఇస్తాడో తెలియదు. ఆ ఇచ్చిన సమయం గడువు బాధ. ఇది లోకంలో ఒక మామూలుగా ఒక చిన్న పదవి చిన్న పలుకుబడి ఉన్నవాడి దగ్గర ఇంత కష్టం. కానీ లోకాన్నం తట్నీయలే పరమేశ్వరుడు ఉన్నాడే జగదధికుడు ఆయన, ఆయన దగ్గర మరి ఎన్ని బాధలు పడాలి? ఒక మహా ఈశ్వరుడు అయినప్పుడు మహేశ్వరుడి దగ్గర ఎన్ని అవస్థలు పడాలి? కానీ పడక్కర్లేదుట, అది విశేషం ఇక్కడ. అంటే లోకాన్ని మెప్పించడం చాలా కష్టం, కానీ లోకేశ్వరుడిని మెప్పించడం అత్యంత సులభం అన్నమాట. అది ఇందులో చెప్తున్నారు గురువుగారు. ఎంత సులభం అంటే ఆ భావన హృదయంలోకి, ప్రతి పదాన్ని భావించాలంటే భక్తి అనేది ముందు ఉండాలి. ఆ ముడిసరుకు లేకపోతే వీటిని ఆనందించలేం మనం. భక్తి అనే ముడిసరుకుంటే భగవానుడి యొక్క మాధుర్యం మనకు అవగతమవుతుంది. జగదధికో హృది రాజశేఖరోస్థి, ఆయన రాజశేఖరుట. రాజశేఖరుడు అంటే రాజుల లెక్కలో గొప్పవాడు, అందుకే రాజరాజేశ్వర స్వామి అంటాం స్వామిని. ఆ పేరుతో కూడా వెలసి ఉన్నాడు కదా వేములవాడలో రాజరాజేశ్వరుడు. తన యొక్క వైభవాన్ని చెప్పడానికి అనేక పేర్లతో అనేక క్షేత్రాల్లో వెలసి ఉన్నాడు స్వామి. కనుక రాజరాజేశ్వరుడు, రాజశేఖరుడు అని చెప్పబడుతున్నటువంటి వాడు జగదధికుడు, జగత్తులో అందరికన్నా అధికుడు. రాజశేఖరుడు అంటే మరొక అర్థం ఉంది. రాజా అంటే చంద్రుడు అని అర్థం. రాజశేఖరుడు అంటే చంద్రుని శిఖ మీద పెట్టుకున్నవాడు కనుక చంద్రశేఖరుడు అని కూడా అర్థం. ఈ స్వామి మరి, ఈ స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎన్ని అవస్థలు పడాలంటే నిజానికి అవస్థలు పడక్కర్లే, సులభంగా పట్టుకోవచ్చుట. లోకేశ్వరుడు అంత సులభంగా దొరుకుతాడు. ఎంత సులభం అంటే అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అర్హసి రహసి, అర్హసి అంటే రహస్యం లేకుండా పూజించవచ్చుట ఆయన్ని. అంటే అందరూ హాయిగా కూర్చుని లేదా వాడైనా సరే ఒక శివలింగాన్ని ఎదురుగా ఉంచుకుని పూజ చేసుకోవచ్చు. అది అర్హసి పూజ అంటే బాహ్య పూజ అన్నమాట. చక్కగా ప్రకటించుకుంటూ పూజ చేసుకోవచ్చు నోరారా స్మరణ చేస్తూ. ఇక రహసి, రహస్యంగా కూడా పూజించుకోవచ్చు. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని చెప్పుకున్నాం కదా, ఇంటిమేట్ ఇంటర్వ్యూ అనేటువంటిది. ఆ ఇంటిమసీ అంత ఉందన్నమాట ఆయనతో. రహస్య అంటే రహస్యంగా, అంటే ఏకాంతంగా మనలో మనమే భావన చేస్తూ ఆయనతో బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు. ఇలాగ అరహసి రహసి, రహస్యంగాను బాహిరంగం కూడా పూజించడానికి, వరివసితం అంటే పూజించడానికి సులభంగా దొరికేవారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు ఆయనే, లోకేశ్వరుడే. వరివసితం సులభ ప్రసన్నమూర్తి, అంత సులభ ప్రసన్నమూర్తి అయ్యా ఆయన. సులభంగా ప్రసన్నుడైపోయేవాడు శివుడంటే. పూజించడానికి సులభమే, అనుగ్రహించడానికి సులభమే ఆయన్ని. పూజించడం అత్యంత సులభం స్వామిని. అంతేకాదు ఇలా చేస్తే ఆయన ఏమిస్తాడండి, అగణిత ఫలదాయక అని చెప్పాను, లెక్క కందని ఫలాలు ఇస్తాట. ఇంత హాయిగా ఏకాంతంగా బాహిరంగా పూజించుకుంటే ఆ స్వామి మనకిచ్చేది అగణిత ఫలదాయక, లెక్క కందని ఫలాలు ఇస్తాడు. ఇచ్చేవాడు ఎవరు? జగదధికో హృది రాజశేఖరోస్తి. పోనీ ఎక్కడున్నాడని వెతికి తిరుగుతాము అంటే హృది అస్థి, హృదయంలోనే కూర్చున్నాడు ఆయన. ఎంత దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వాడు లోకేశ్వరుడు. ఇంత సులభంగా ఉన్నాడు స్వామి. ఇంత సులభంగా దొరికిపోతాడా అని ఆశ్చర్యం వేసి మనం కష్టాల కడల్లో పడిపోయానికి దూరం అయిపోతున్నాం. అదే చిత్రం. అంత సులభ ప్రసన్నుడైనటువంటి స్వామి మనకుంటే ఇంకా కావలసిందేముంది? అందువల్ల ఎలా ఆరాధించుకోవాలి అంటే నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకో నన్ను అన్నాడు. అందుకే వరివసితం పూజించుకో, ఇష్టం వచ్చినట్టు సులభంగా పూజించుకో, సులభ ప్రసన్ను నేను. కావలసిందంతా ప్రేమ అనేటటువంటిది. అన్బే శివం ప్రేమయే శివుడు, అది కదా నినాదం, శివభక్తుల యొక్క నినాదం. ఆ ప్రేమతో పూజిస్తే చాలు, ఎలాగైనా దొరికిపోతాడు. ఏ వికారం లేని వాడికి మనం ఏ భావన చేస్తే దానికి తగ్గట్టు దొరికిపోతాడు. ఏం కష్టపడాలి? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనర్చకరి చెంచేమంత్రమూహించే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా అని అన్నారు ధూర్జటి మహాకవి. ప్రేమతో ఆరాధిస్తే దొరికిపోయేవాడు. కనుక భగవంతుణ్ణి వశ్యం చేసుకునేది భక్తి ఒక్కటే. అదే చెప్తాడు ఆయన ఎవరితో? పార్వతీదేవితో చెప్తాడు కైలాసంలో. ఏమని బోధ చేస్తాడు అంటే, స్వామి జగదధికుడి పైన నిన్ను లొంగ తీసుకోవడం ఎలాగా అని అడుగుతుంది. నువ్వు ఎలా లొంగ తీసుకున్నావో అలాగే అన్నాడు ఆయన. ఆమె కూడా భక్తితోనే తపస్సు చేసి పట్టుకుంది ఆయన, అంత భక్తితోనే భగవంతుడిని ఆరాధించడానికి అటూ ఇటూ తిరిగి ఏవేవో సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, వేషాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కావలసిందంత ప్రేమ అదొక్కటి చాలన్నాడు. నా జ్ఞానేన నచాన్యేన, ఏవేవో జ్ఞానములని ఇంకేవో అని యోగములని తపస్సులని బాధలక్కర్లేదు. మరి దేనితో అంటే వశ్యోగం శ్రద్ధయా వినా, నేను శ్రద్ధ లేకుండా దొరకను సుమా అని చెప్పాడు. శ్రద్ధ ఉన్నవాడికే దొరుకుతాను. అందువల్లనే శ్రద్ధామయ్యస్తి చెత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ. శ్రద్ధ కలిగినటువంటి వాడికి నేను లొంగిపోతాను, అంతేకాదు స్పర్శశ్చ వాడు నన్ను ముట్టుకోవచ్చు, హీ కెన్ టచ్ మీ అంటున్నాడు. అతడు నన్ను ముట్టుకోవచ్చు. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ అతడికి నేను కనబడతాను. పూజ్య అతడి పూజలన్నీ నేను అందుకుంటాను. సంభాష్యయేవచ అతడితో నేను మాట్లాడతాను అన్నాడు. కావలసింది శ్రద్ధ విశ్వాసములు. కనుక శ్రద్ధ విశ్వాసములు అనేటటువంటివి రెండూ కూడా భార్యాభర్తల్లాంటివిట. ఇంకా చెప్పాలంటే శివపార్వతుల్లాంటివి. వాళ్ళు ఎలా కలిసిపోయి ఒకటిగా ఉంటారో శ్రద్ధ విశ్వాసాలు కూడా అలా కలిసిపోవాలన్నారు తులసీదాస రామచరిత మానసంలో. శ్రద్ధా విశ్వాస రూపిణం అన్నాడు, భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాస రూపిణం యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. భవానీ శంకరులు శ్రద్ధా విశ్వాస స్వరూపులుట. ఈ శ్రద్ధా విశ్వాసాలు అనేవి లేకపోతే యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. ఆ రెండూ లేనిటువంటి వారికి హృదయంలో ఉన్న ఈశ్వరుడు కనిపించడు అని చెప్పాడు. ఈ రెండూ ఉన్నవారికి హృది రాజశేఖరోస్థి, హృదయంలో ఉన్నాడయ్యా రాజశేఖరుడు జగదధికుడు అనేటటువంటి ఆ దర్శనము, ఆ స్పర్శనము, ఆ అనుభవము అందుతుంది. అటువంటి వారికి మాత్రమే భగవంతుడితో నిత్యానుభవము లభిస్తుంది. నిత్యానుభవం అలా లభింపజేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? పండితుల, యోగుల, సిద్ధుల, ఉపాసకుల అంటే ప్రేమ కలిగిన వారు ఎవరైనా సరే అని చెప్తున్నాడు. అలాగా స్వామి పట్ల ప్రేమ కలిగి ఆయన్ని ఎలా భావిస్తే అలా దొరికిపోతాడు, అదే ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకే భావనాగమ్యుడు పరమేశ్వరుడు, భావన కొద్దీ భగవంతుడు, అందుకే చిత్తం కొద్దీ శివుడు అన్నారు. చిత్తం కొద్దీ శివుడు, నీ చిత్తం ఎంత విస్తరిస్తే స్వామి అంత దగ్గర ఉంటాడు, అది విశేషం అన్నమాట. అలాగా చిత్తం కొద్దీ ఆయన్ను ఉపాసించినటువంటి చిత్తశుద్ధి కలిగిన ఒక మహాభక్తురాలు చరిత్ర ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆవిడ ఎవరు అంటే కరకంఠ శ్రీపాద కమలాంతరంగా అని చెప్తున్నాడు. ఆ నీలకంఠుని యొక్క దివ్య పాదముల్ని ఎల్లవేళలా తన అంతరంగంలో ఉంచి కొలుచుకునేటువంటి బెజ్జమహాదేవి అనగా, బెజ్జమహాదేవి అనేటువంటి ఒక మహాభక్తురాలుట. ఆ తల్లి శివుణ్ణి పూజ చేస్తూ పూజ చేస్తూ ఉంటే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటి అంటే, ఎల్లని యోగంబులెల్ల బాంధవులు ఎల్లవారులు కల్గ ఇట్లు భర్గునకు. స్వామికి ఎందరో ఉన్నారు. ఎందరున్నారంటే ఆయన పాదాలు కొలుచుకోవడానికి సిద్ధంగా పోటీలు పడుతూ చాలామంది ఉంటారట కైలాసంలో, నేనంటే నేనని. అందుకే ఆదిశంకరులు కూడా అంటారు, స్వామి నువ్వు ఏదో దయతలచి కైలాసానికి రా అని పిలిచినా నేను అక్కడికి వస్తే నీ దాకా నన్ను రాణిస్తారా వాళ్ళందరూ అని అడిగాడు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా ఇంద్రాది దేవతలు తమ కిరీటం అవి తీసుకొచ్చి నీ పాదం మీద పెట్టడానికి నేనంటే నేను ముందుకొస్తుంటే వాళ్ళని దాటుకుని నేను ఎక్కడ రాగలనయ్యా అంటారు. ఇలా ఒక పెద్ద బలగం నీ దగ్గరుంది, సమస్త లోకేశ్వరులు కొలుచుకుంటున్నారు, అందరూ ఉన్నారు, కానీ బంధువులందరూ ఉన్నారు, ఆయనకి లేనిదల్లా ఒక్కరేట. ఎవరంటే తల్లి లేకుండుట తా విచిత్రంబు. తల్లి లేకపోవడం ఉందే అది చాలా విచిత్రం, పాపం. శివుడికి తల్లిదండ్రులు ఎవరు? ఎవ్వరూ లేరు. స్వయంభూ అనాది అయినటువంటి వాడు పుట్టాడు అంటే అర్థం దానికంటూ ఒక కారణం ఉండాలి. కారణం ఉండి పుట్టినవాడు క్రమంగా పోయేవాడే. కనుక పుట్టుక లేనటువంటి వాడు అభవుడు, ఆత్మసంభవుడు, స్వయంభూ అని పేరు ఆయనకి. స్వయంభూ అంటే తనకు తానే కలిగినవాడు, ఎప్పుడనేది ఎవరికీ తెలియదు, స్వయంభూ అయినటువంటి వాడు. అలాంటి పరమాత్మకి తల్లిదండ్రులు ఉంటారా? ఆయనకి తల్లిదండ్రులు ఏంటండి? ఆయన పరమాత్మ నమస్కారం పెట్టుకుంటూ ఊరుకుంటాం, ఎందుకంటే తెలివి కలవాలం కదా మనం. ఈ తెలివి ఉందే చాలా ప్రమాదం. అది ఆయనకు పూర్తిగా మనల్ని మనకి అంకితం చేసుకొని ఇవ్వట్లేదు. పోనీ ఆయన అర్థమయ్యేటట్టు చేస్తోందా అంటే అంత తపస్సు మన దగ్గర లేదు, ఇది వచ్చింది బాధ. కనుకనే స్వామి ఈ తెలివితేటలు, ఈ మేధస్సులు ఎందుకయ్యా? నిన్ను చూడకుండా నిన్ను దూరం చేసేటువంటి ఈ తెలివితేటల కన్నా నువ్వే నాకు సమస్తం అనుకునేటువంటి అమాయకత్వము, అజ్ఞానం అది చేచాలంటాడు యోగి. అది విశేషం. ఆయన్ని దూరం చేసే జ్ఞానం కన్నా ఆయన్ని దగ్గర చేసే అజ్ఞానమే గొప్ప జ్ఞానం. అది విశేషం. ఇక్కడ ఈ తల్లి పాపం వేదాంతాలు తెలియ, వేదాలు తెలియవు, తెలిసిందంతా ఒక్కటే, నాకు శివుడు తప్ప మరేం లేదు అనేటువంటిది. అన్బే శివం, ప్రేమయే శివుడు, అదే భావన. అందుకోసమే ఇతనికి అసలు తల్లి ఉందా అసలు లేదా అని డౌట్ వచ్చిందట. తల్లి లేకది ఎట్లు తాను దయించే? తల్లి లేకపోతే ఎలా పుట్టాడైనా? తల్లి చచ్చెనో కాక త్రైలోక్యపతికి, ఒకవేళ పాపం తల్లి పోయిందేమో, చల్లబో ఇట్లేమి చేయంగవచ్చు. పాపం తల్లి లేదు గనక ఇంత అలిసిపోయాడు. తల్లి ఉంటేనే ఎవరికైనా సుఖం, తల్లి లేకపోతే ఎల్లవారికి దుఃఖం ఇట్టేదే కాదే. తల్లి లేని వాళ్ళకి అన్ని దుఃఖాలే. బంధువులందరూ చుట్టూ ఉండి అతని వల్ల ఏదైనా ప్రయోజనాలుంటే పొందడానికి సిద్ధపడతారే కానీ పాపం అతడి యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవడూ ఉండడు. తల్లి అయితేనే, నాయన పాపం ఎండని పడి కష్టపడి తిరిగొచ్చావు, కడుపు కాలుతుందేమో, కాస్త తిన్నాయనా అని అంటుంది. మా స్వామి యొక్క బాగోగులు ఎవరూ చూసుకునే వాళ్ళు లేరు గనక అందరూ ఆయన నుంచి ఇది ఇచ్చేయి అది ఇచ్చేయని అడిగేవాళ్లే కానీ ఆయనకి ఏది ఇవ్వాలనే వాడు ఎవడూ ఆలోచించట్లేదు. అందువల్లనే ఎన్ని అవస్థలు పడ్డాడు నా స్వామి. తల్లి కలిగిన ఏల తపసికానిచ్చు, తల్లి కలిగిన ఏల తల జడల్ కట్టు, తల్లియున్న విషంబు త్రావనేనిచ్చు, తల్లియుండిన తోళ్ళు దాల్పనేలిచ్చు, తల్లి పాముల నేల ధరియింపనిచ్చు, తల్లి బూడిద ఏల తాభూయనిచ్చు, తల్లి పుచ్చునే భువి తనయుని తిరియా, తల్లి పుచ్చునే సుతు వల్లకాటికిని. ఎంత చక్కగా బాధపడుతుంది చూడండి. తల్లి లేదు గనక పాపం ఆయన ఇన్ని అవస్థలు పడుతున్నాడు, ఎవరూ పట్టించుకోలేదు ఆయనకి. తల్లి ఉంటే అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ ఊరుకుంటుంది ఆ తల్లి. తల్లి ఉంటే తల అలా జడలు కట్టేటట్టు చూస్తుందా, చాలా జాగ్రత్తగా కుర్రులు దువ్వి చక్కగా అలంకరించేది. పాప ఆయనకు అలంకారాలు అవి తెలియదు కనుక, ఎందుకు అంటే నేర్పే తల్లి లేదు, అలా సేవ చేసుకునే తల్లి లేదు. అంతేకాదు, తల్లి ఉంటే విషం తాగనిస్తుందా? వీళ్ళందరూ కలిసి తెలివిగా స్వామి విషపాత తట్టుకోలేకపోతున్నా తాగంటే అమాయకుడు తాగేశాడు పాపం, విషం తాగేశాడు. తాగి కానీ అమ్మయ్యాను బయలుదేరారు, మళ్ళీ మథనం చేశారు. మథనం చేస్తే అమృతం వచ్చింది, అప్పుడు శివుడు గుర్తు రాలే. విషం వచ్చినప్పుడు మాత్రం ఆయన గుర్తొచ్చాడు, అమృతం గుర్తొచ్చినప్పుడు, ఆభరణాలు గుర్తునొచ్చినప్పుడు మాత్రం శివుడు గుర్తురాలే. మనము అంతే కదండి, కష్టం వచ్చినప్పుడే పరమాత్మ అంటాం, సుఖం వచ్చినప్పుడు ఆయన గుర్తేరాడు మనకి, కష్టం వచ్చినప్పుడు రక్షించవయ్యా అంటాం. ఏదైనా కష్టం వస్తే ఎన్ని కష్టాలు ఇచ్చాడండి దేవుడు అంటాం, సుఖం వస్తే మాత్రం ఎన్ని సుఖాలు ఇచ్చాడండి దేవుడు అనుకో. ఇలాగే ఉంటాయి వ్యవహారాలంటే. అందువల్లే ఇలా వాళ్ళందరూ చేసి ఆయన చేత తెలివిగా విషం తాగించేశారు. ఎందుకంటే మొదటొచ్చింది మొదట ఆయనకి ఇవ్వాలి కదా, అగ్రదేవుడు నువ్వు కనుక అగ్రతాంబూలం నీకే అన్నారు. పాప అమాయక చక్రవర్తి పుచ్చేసుకున్నాడు ఆయన. ఇలాగా తల్లి లేకపోవడం వల్ల విషం తాగేశాడు. అదే తల్లి ఉంటే వాళ్ళందరూ మాయ చేస్తున్నారు, తాగకనాయనా అని ఆపేది. పాపం విషం తాగేశాడు. అంతేకాదు, తల్లి ఉండిన తోళ్ళు తాల్పనేలిచ్చు, వస్త్రాల చర్మం ఒకటి చుట్టుకు తిరుగుతూ ఉంటాడు. తల్లి ఉంటే అలా చూస్తూ ఊరుకుంటుందా? తల్లి పాముల నేల ధరియింపనిచ్చు, పాపం ఆభరణాలు ఆ పాములు వేసుకు తిరుగుతుంటాడే, తల్లి ఉంటే అలా అవస్థపడినిస్తుందా? తల్లి బూడిద ఏల తా పూయనిచ్చు, అది చందనమా లేకపోతే పరిమళాలు పెదజల్లే పొడులా పుప్పొడులా ఏమని బూడి తీసి పూసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తల్లి లేకపోవడం వల్ల ఈ అవస్థలన్నీ ఆయనకి. తల్లి పుచ్చునే భువి తనయుని తిరయ, బిచ్చమెత్తుకుంటాను బయలుదేరితే సరే వెళ్ళని ఏ తల్లైనా అంటుందా? ఆది బిచ్చగాడై తిరుగుతూ ఉంటే తల్లి లేదు గనక పాపం అలా తిరుగుతున్నాడు ఆయన. తల్లి పుచ్చునే సుతు వల్లకాటికని, పాపం ఆ శ్మశానాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా ఆదుకోవడానికి వెళ్తాడు ఈయన. అన్ని చోట్లకి వెళ్తాడు, ఇది అది అని కాదు. అటు కైలాస పర్వతంలో సువర్ణ భవనంలో కూర్చున్నవాడు ఆయనే, వల్లకాటికి వెళ్ళి అక్కడ దిక్కు లేని వాళ్ళకి కూడా దిక్కు చూపించేవాడు ఆయనే. కనుక వల్లకాటికి వెళ్తానంటే సరే వెళ్ళునాయనా అని ఏ తల్లైనా అంటుందా? పాపం తల్లి లేదు గనక అక్కడ తిరుగుతున్నాడు. ఈ విధంగా తల్లి లేకుండా తనయుండుగాన ప్రహ్లదుడే ఇన్ని పాటలకు వచ్చే, ఇన్ని పాటలు పడుతున్నాడు. సరే, తానెంత వాడయ్య తల్లి లేకయును, తానెంత పెరుగునో తల్లి కలిగినను. పోని తల్లి లేదనేసేది పేరు ఊరు లేకున్నాడా అంటే, తల్లి లేకుండానే ఇంత పేరు సంపాదించేసుకున్నాడు ఆయన. జగదీశ్వరుడని అందరినీ అనుగ్రహిస్తాడని ఇంత గొప్ప పేరు తల్లి లేకుండానే సంపాదించేసుకున్నాడు. తల్లిగానే ఉంటే ఇంకెంత పేరు వచ్చేదో అనుకున్నాడు. ఆయనకు మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు, ఐశ్వర్యాలు అన్నీ వచ్చేవి. కనుక ఊరకుపేక్షించి ఉండంగ తగునే, ఇప్పటి వరకు అయిందేదో అయింది, ఇంక ఉపేక్షించకూడదు. అరంగ తల్లినై హరుని నేనైనా అరంగ తల్లినై. అరంగ అంటే కడుపార, మనసార, కన్నార, అన్ని విధాలా కూడా తల్లినై హరుని నేనైనా అరసెదగాక. ఇట్లా అరలేక ఇక నుండి నేనే చూసుకుంటాను నా స్వామి, తల్లి లేదే అయ్యో అని జాలిపడ్డం ఎందుకు, నేనే తల్లిని అయిపోతాను. అరలేక ఎక్కడ ఏ దాపరికం లేకుండా స్వామిని చక్కగా ప్రేమగా చూసుకుంటాను, నా బిడ్డ నా శివుడు అనుకున్నదిట. అంతేగాని జగదీశ్వరుడు స్వామి నన్ను కాపాడేవాడు కాదు, నన్ను కాపాడేవాడు నా శివుడు అని కాదు, నేను కాపాడాలి నా శివుడు అనుకుంది. ఎంత గొప్ప విషయం అండి, నన్ను కాపాడేవాడు అంటే ఆయన నుంచి నాకేదో కావాలి అని కోరుకుంది, కానీ నేను కాపాడేవాడంటే నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటానని భావం ఉంది. అదే సర్వసమర్పణ భావం. ఎంతో సాధనలు చేసి సాధనలు చేసి 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 ఎన్ని జన్మలు తపస్సులు పండితేనే కానీ ఈ సర్వసమర్పణ భావం అనేటటువంటిది రాదే. మరి ఈ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని కోట్ల జన్మల తపస్సు చేసిన మహాయోగీశ్వరు ఆ తల్లి. ఈ జన్మలో ఆ తపస్సులన్నీ పండి ఈ ముగ్ధ భక్తి ఉదయించిందన్నమాట ఆ తల్లికి. ఆ కారణం చేత వెంటనే అక్కడి నుంచి శివుణ్ణి శిశువుగా భావన చేయడం మొదలుపెట్టింది. ఆ శివుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ఆ పసివాడికి జోకొడుతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు, ఆ స్నానం చేయడం కూడా నలుగులు నలుచు నర్మిలి గట్టి పెట్టి జలములు వీపున చరచునంతంతా వెగచి బెగడకుండ వెన్ను వ్రేయిచును నొగిమస్తకమున నీ రొత్తుదోయిటను. భావనతో ఆవిడ చేస్తూ ఉంటే ఆ శివుడు మాత్రం ఆ తల్లి ప్రేమ లేక ఎంత వాచిపోయాడేంటో ఆయన వచ్చేసేట శిశువు రూపంతో. ఈవిడ ఇవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ చేయించుకున్నాడు స్వామి. ఆ రెండు కాళ్ళు చాచి అక్కడ పెట్టి స్నానం చేయించేటప్పుడు ముందు నూనె అలది నలుగు పెట్టి ఆ నీళ్లు మళ్ళీ ముక్కులోకి చెవులోకి వెళ్లకుండా జాగ్రత్త పడి ఆ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వాటిని కూడా శుభ్రం చేసి వదనంబు సొచ్చునో యుధకంబులనుచు అదుము పొట్టను నోరికి అడ్డంబు పెట్టు. నోటికి అడ్డం పెట్టి మరీ స్నానం చేస్తుంది, నోట్లోకి నీళ్లు వెళ్ళిపోకుండా ఇంత జాగ్రత్తగా చేస్తే శివుడు కూడా శిశు రూపంతో అన్ని చేయించుకున్నాడు. చెప్పాడు కదా, వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాషయేవచ వాళ్ళకి లొంగిపోతాను, వాళ్ళు నన్ను తాకచ్చు, వాళ్ళు నన్ను చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు ఏం చేస్తుంది పుచ్చుకుంటానన్నాడు ఆయన. మరి మాట నిలుపుకోవాలి కదా, ఆ పని చేస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఎన్ని చేస్తే అన్ని చేయించుకుంటున్నాడు. చెన్నుగా పసుపార్చి చేయు మజ్జనము కన్నులు చెవులును గాఢంగా నూదు. స్నానం చేసిన తర్వాత ఆ చెవులు వాటిని కూడా ఒకసారి ఊదుతోందిట, ఏవి అక్కడ ఉండిపోకుండా. ఈ విధంగా చేసి ఒక్కొక్కసారి ఆయన ఆడించడానికి వీపు మీద వేసుకుని తిరుగుతున్నట్టు కబుర్లు చెప్తున్నట్టు, ఒకసారి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయనా అంటూ కబుర్లాడేదిట, ఆయనకి తినిపించి ఆయనకు పాలు పట్టి ఇవే పనులు. ఎవరికి కనబడేది అంటే ఆయన ఆవిడికే కనబడేవాడు. ఆ ఇద్దరు ఆ తల్లి బిడ్డ ఈ వాత్సల్యం. అంటే అంత మహేశ్వరుడు కూడా బాలశివుడైపోయాడు అనమాట. బాలశివుడైపోయి ఆ తల్లి పొత్తిళ్లలో ఆడుకుంటున్నాడు. చెక్కిలి గీటుడు చెలగియడ్వంగ ఒక్క వ్రేలిడిపోయి ఒక కొన్ని వాలు ఉగ్గులు వోసియు ఉవిధ సంప్రీతి నగ్గించు నుగించునట బుజ్జగించు. ఆయన ఏదో అల్లరి పెడుతూ ఒక్కోసారి బాలసగతి రోదన చేస్తే చెక్కిలి గీటి ఓదార్చేదిట. ఆయన ఒక్కసారి నవ్వగానే చూసి ఆనందించేది, ఉగ్గులు పెట్టేది. అంతేకాదు ముద్దాడు నగయించు ముద్దులు వేడు, తను ముద్దు పెట్టుకు నవ్వించి నాకో ముద్దు పెట్టవా అని అడిగేదిట శివుడు. ఆ చెక్కిల మీద ముద్దు పెట్టేవాడు. అంతేకాదు అద్దెకొన్ వీరెవరయ్యరో అనచు. ఆయన సరదాగా వచ్చి కళ్ళు మూస్తే ఎవరు మూసారు కళ్ళు అని ఒక్కోసారి వచ్చి ఎత్తుకుని ఎవరండి మీరు అని అడిగేదిట శివయ్య అని పిలుచుకునేది అంత ప్రేమగా. పన్నుగా నుదరంబు పాన్పుగా చేసి కున్నజో సరచుచు సన్నుతిపాడు. తన ఉదరాన్నే పాన్పు చేసేదిట, అంటే పిల్లవాడిని బోరగిల్లా కడుపు మీద పట్టుకోబెట్టుకుని చరచుతూ జోలపాట పాడేదిట ఆ శివునికి. అలాగా లాలించేది ఆ బాలశివుణ్ణి. కొడుకుని ఇబ్బంగి కొనియాడుచుండ పడతి నిశ్చల ముగ్ధభావంబునకును శివుడిని మెచ్చి తా చేకునియుండే ఉవిధ గావించు బాల్యోపచారములు. ఆ శివుడు ఈమె యొక్క నిశ్చల ముగ్ధభావము. ఈ మాట చాలా గొప్ప విశేషం. ఏదో ఒకసారి వచ్చి ఒకసారి పోయే భావన కాదది, నిశ్చలమైనటువంటిది. భక్తిస్త్వై అచలాంకురు అని ప్రార్థిస్తారు భగవంతుణ్ణి. స్వామి నీ యందు అచలాం భక్తింకురు, కదలనటువంటి భక్తిని ఇవయ్యా అని అడుగుతారు. అది నిశ్చల ముగ్ధభావం, అమాయకమైన భావం, నిశ్చలమైన ముగ్ధభావం అంట. శివుడును మెచ్చి తా కొని చేకొని ఉండే ఆ నిశ్చల ముగ్ధభావం వల్ల శివుడు ఇంత లొంగిపోయేట. ఇది నిజమేనా అండి అంటే వేదం అబద్ధం చెప్పదు కదా అంటున్నాడు ఇక్కడ కవి. వేదం చెప్పింది ఈ విషయం. ఎందుకంటే శృతి ఏకయేవ హి రూపేణ యనియు, ఏకయేవ హి రూపేణ అని వేదం చెప్తుంది. ఏకరూప భక్తి అని ఒకటి ఉందయ్యా అని విశేషమైనటువంటి విషయం వేదం చెప్పింది అన్నాడు.
సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణం.